अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्धश्रुतिधिरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् जय श्रीराम मूडु सार्लु चेप्पंडि పరమ పవిత్రమైన స్కంద పురాణం స్కందుడు స్వయంగా ప్రవచించినది. అందులో భాగంగా జగన్నాథస్వామి వారి ఆలయ విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. ఆ దేవాలయానికి 25 మెట్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా మొక్కుకున్నటువంటి వాళ్ళు పిల్లల్ని ఆ మెట్ల మీద నుంచి దొర్లిస్తారు అని నిన్న మీకు చెప్పారు. ఇక పరమ పవిత్రమైన ఆషాఢమాసంలో ముగ్గురు విగ్రహాలని బలరాముడు, జగన్నాథుడు, సుభద్ర విగ్రహాలు 5, 7, 5, 5, 5 అడుగులు అన్నమాట వరుసగా. ఈ కొయ్య విగ్రహాలకి పూర్తిగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. బ్రహ్మదేవుడే పెట్టినటువంటి ముహూర్తం కనుక ఆ శుభముహూర్తంలో అక్కడ రత్నవేది అని ఉంటుందని చెప్పాను కదా మీకు. వేదికని రత్నవేది అని కూడా పిలుస్తారని నేను నెట్ రోజు కార్యక్రమంలో చెప్పాను. ఆ వేదిక మీద అనేక దివ్య యంత్రములు బ్రహ్మలోకం నుంచి, కైలాసం నుంచి, వైకుంఠం నుంచి పట్టుకొచ్చారు. సాధారణంగా యంత్రాలు అంటే ఏంటి, రాగి రేకు మీద కానీ, బంగారపు రేకు మీద కానీ, వెండి రేకు మీద కానీ, లేదా పంచలోహాలతో తయారు చేయబడినటువంటి ఒకనొక రేకు మీద కృష్ణుడైతే కృష్ణుడికి సంబంధించిన మంత్రములు పైన చెక్కుతారు ఓ రకమైన పరికరంతో. ఇప్పుడేవో అవి ఉంటాయి కదా రకరకాలైనటువంటి మిషన్లు వచ్చాయి, కానీ పూర్వం లేఖినులు ఉండేవి ప్రత్యేకంగా కంఠం వంటివి గట్టిగా పట్టుకుంటే అది ఒక కంఠాణిలాగానో దబ్బనంలాగానో ఉంటుందన్నమాట. దాంతో ఓము క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః, మళ్ళీ ఇటువైపు ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహ, ఇలా మంత్రం నాలుగు దిక్కుల్లోనూ చెక్కుతారు. దాన్ని ఈ లేఖిని లేక ఘంటంతో చెక్కుతారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు, ప్రతిష్టకు ముందు 40 రోజులు కానీ 30 రోజులు కానీ అందులో ఏ ఏ మంత్రాలు బీజాలు ఉన్నాయో వాటిని 9 మంది లేక 7 గురు తక్కువ కాకుండా అనుష్ఠానం చేస్తారు. ఒక ఆయన ఓం క్లీం అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు, ఒక ఆయన కృష్ణాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు, ఒక ఆయన ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, మరొక ఆయన ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. అనుష్ఠానం అంటే కూర్చొని భక్తితో జపం చేయటం. ఇలా రోజు వాళ్ళ వీలును బట్టి 1000 సార్లు 10,000 సార్లు జపం చేసి జపం అయిపోయాక చేతిలోకి కాసిన నీళ్లు శ్వేతాక్షతలు తెల్లక్షతలు తీసుకుని ఆ యంత్రం మీద పొయ్యాలి. ఇలా 40 రోజులు పోస్తే అప్పుడు ఆ యంత్రంలోకి శ్రీకృష్ణ పరమాత్మని దివ్యశక్తి వస్తుంది. ఆ యంత్రాన్ని విగ్రహం పెట్టే ముందు కింద పెడతారనమాట, అడుగును గోతిలో పెడతారు. ఆ పైన బంగారం, వెండి, పాదరసం ఇవన్నీ పోసిన తర్వాత పైన అప్పుడు కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అలాగే బలరామ మంత్రం ఒకటి ఉంటుంది, ఆదిశేషుడికి సంబంధించిన, సంకర్షణ దేవతకి సంబంధించిన మంత్రం. ఆ మంత్ర జపం చేసి రేకు మీదకి ఆ నీళ్లు పోసి ధార పోసి ఆ యంత్రాన్ని కూడా బలరాముడి విగ్రహం కింద పెట్టాలి. దాని మీద మళ్ళీ స్వామి విగ్రహం పెట్టాలి. అలాగే సుభద్రా మంత్రం ఉంటుంది. మొదటిసారి అలా చేస్తారు. ఇంకా తర్వాత మంత్ర ప్రతిష్ఠ లేదని చెప్పారుగా. కృష్ణ పరమాత్మ జగన్నాథ విగ్రహమునకు ఉన్నటువంటి ఆ పద్మం పీకి కొత్త విగ్రహానికి పెడితే చాలు, అదే ప్రాణప్రతిష్ట. ఇవి మనకి ధర్మశాస్త్ర నియమాలు, మంత్ర నియమాలు. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ పూర్తిగా పురాణంలో చెప్పలేము, ఆ అనుష్ఠానంలో తెలుసుకోవాల్సిందే. పురాణమునకు కొన్ని పరిమితులే ఉంటాయి. ఇంత గొప్ప అనుష్ఠానము చేసి యంత్రము పెట్టి యంత్రం మీద నవరత్నాదులు వేసి అప్పుడు విగ్రహం ప్రతిష్ఠించే కార్యక్రమం బ్రహ్మగారి మీద పెట్టాడని చెప్పాం కదా ఇంద్రజుమునుడు. అందువల్ల ముహూర్తానికి ముందే బ్రహ్మగారు వచ్చి కూర్చున్నాడు. అమావాస్య నాడు వాళ్ళు అపూర్వముగా వేద మంత్రాలకి సంబంధించిన అనుష్ఠానం చేశారు. అమావాస్య నాడు వేద పఠనం చేయకూడదండి, పైకి చేయకూడదు, మంత్రం మాత్రం జపం చేయాలి. అమావాస్య నాడు మంత్ర జపం చేస్తే బాగా పట్టిస్తుంది. వేద పఠనం సామాన్య మానవులకి నిషిద్ధం, అందుకే మనకి అనధ్యాయ తిథులను ఉంటాయి. అందులో అమావాస్య నాడు సంస్కృతం నేర్చుకోకూడదు, చదవకూడదు. ఆ రోజు ఒక్కరోజు అందరికీ పాఠాలు నేర్పకూడదు, చదువుకోకూడదు. అనుష్ఠానం లోపల జపం చేసుకోవచ్చు. మంత్రం అమావాస్య నాడు చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుంది. గురువుగారు మీకు ఏదైనా ఒక మంత్రం ఉపదేశించారనుకుందాం, ఈ మంత్రాన్ని అన్ని రోజుల్లో కంటే కొన్ని రోజుల్లో జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అవి ఏవే రోజులు? సంక్రాంతులు, మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, అలా మనకి రేపు రాబోయే మకర సంక్రమణం, అదే సంక్రాంతి అనమాట. ఇలా 12 సంక్రమణాలు ఉన్నాయి మనకి. రాసులు ఎన్ని? 12 కదా. ఈ 12 రాసుల్లోనూ ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఒక్కొక్క సంక్రమణం. ఆ రకంగా మేషం నుంచి మీనం వరకు 12 సంక్రమణములు. సంక్రాంతులు నిజానికి 12 ఉన్నాయి, కానీ 2 సంక్రాంతులకే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. 1 కర్కాటక సంక్రాంతి, 2 మకర సంక్రాంతి. ఈ 2 మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభ దివసం గనక ఇక ఆ పూట మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పరమాత్మని ఆరాధించాలి, పాయసాన్నాదులు తినాలి, యజ్ఞాదులు చేసుకోవాలి, చాలా గొప్పగా కార్యక్రమం చేసుకోవాలి. అలా మొత్తం మీద సంక్రమణములు 12. ఈ 12 సంక్రమణముల గురించి పంచాంగంలో ఇస్తారు. ఏ సంక్రమణం వచ్చినా సరే అప్పుడు కూర్చుని మీ గురువు గారు ఇచ్చిన మంత్రం అప్పుడు ఎక్కువ చెయ్యండి. సంక్రమణ కాలంలో ఒకసారి మంత్రాన్ని జపం చేస్తే 1000 సార్లు జపం చేసిన ఫలితం వస్తుంది. ఒక్కసారి ఓం నమో నారాయణాయ అన్నారనుకోండి, అది 1000 సార్లు ఓం నమో నారాయణాయ అని జపము చేసిన ఫలితం ఇస్తుంది. అందుకని సంక్రమణ నాడు చేసే జపం గొప్పదన్నారు. అలాగే అమావాస్య కూడా అంతే. అమావాస్య నాడు ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే 108 పర్యాయములు ఓం నమో నారాయణాయ అనే జపం చేసిన ఫలితం వస్తుంది. అంటే సంక్రమణం కంటే అమావాస్య ఫలితం కొంచెం తక్కువ కానీ ఎక్కువే కదా. మరి 108 చేసిన ఫలితం ఒక్కసారి చేస్తే వస్తుంది మనకి. అమావాస్య నాడు శాకములు దానం చేస్తే, కూరగాయలు దానం చేస్తే ఒక వ్యక్తికి చేసిన దానం 1000 మందికి దానం చేసిన ఫలితం ఇస్తుంది. అందుకే అమావాస్య నాడు పూర్వం కూరగాయలు స్వయంపాకం దానం చేసేవారు. అమావాస్య నాడు బంగారం దానం చేయటం ఎటువంటిదో తెలుసా? సమస్త నిధులతో కూడిన భూమండలమును దానము చేసిన ఫలితం వస్తుందటండి అమావాస్య నాడు. అందుకని బంగారం దానం చేసేవారు పూర్వం, వెతుక్కుని మరీ చేసేవారు. కలియుగంలో బంగారమే కనపడలేదు. చేద్దామనుకున్నవాడు కూడా తెలియక శాస్త్రములు క్రమంగా లుప్తమైపోవడం వల్ల ఆయా కాలములలో చేస్తే వచ్చే ఫలితం ఎక్కువ అనే విషయం తెలియపోవడంలో చేయట్లేదు. దాతలు ఎప్పుడూ ఉంటారు, 12 మంది గుళ్ళోకి వెడుతున్నారు, మహాత్ములకి దానం చేస్తూనే ఉన్నారు. పురోహితులకి, జ్యోతిష్కులకి, పౌరాణికులకి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనప్పుడు దానం చేసేవాడికి ఓహో అమావాస్య నాడు చేసిన సువర్ణ దానం మొత్తం భూమండలాన్ని దానం చేసిన ఫలితం ఇస్తుందన్నమాట అని వాళ్ళు ఆనందపడతారు. అయితే ఈ దానం అపవిత్రుడికి, నాస్తికునికి, ఇలాంటి వాళ్ళకి చేయకూడదు. ఒక్కోసారి మీకు ఏ అమావాస్య నాడో మీకు నచ్చిన వాడికి దానం చేయాలనిపించిందండి. ఉదాహరణకి నాకు ఇప్పుడు ఏ వేదవ్యాసుడికో ఇంత బంగారం ఇవ్వాలనిపించింది, కానీ వ్యాసుడు కనపడ్డు, అప్పుడు ఏం చేయాలి? అమావాస్య నాడు ఎవరూ కనపడలేదు, అమావాస్య నాడు కొంచెం బంగారం తీసి వ్యాసుడి విగ్రహం దగ్గరో పటం దగ్గరో లేక విష్ణు విగ్రహం దగ్గరో పటం దగ్గరో పెట్టి సమయం వచ్చినప్పుడు ఈ సువర్ణమును మంచివాడికి దానం చేస్తున్నాను, ఇది అతనికి దానం చేయడానికి ఉద్దేశించాను అని అక్కడ పెట్టి ఆ తర్వాత మన అదృష్టవశాత్తు మంచి పౌరాణికుడు దొరికినప్పుడు అతని చేతిలో పెట్టాడట. ఎందుకని అమావాస్య నాడే మీకు దొరకదు కదా. అసలు వ్యాసుడు ఎలాగో దొరకడు, వ్యాసుడి ప్రతినిధులు అయినటువంటి వ్యక్తులు కూడా దొరకాలంటే కష్టం. అందుకని అమావాస్య నాడు భగవంతుడి సన్నిధానంలో అది పెట్టి ఇది చేస్తున్నానని అమావాస్య నాడు సంకల్పం చెప్పుకొని ఈ సువర్ణము దానము చేస్తున్నానని అక్కడ పెట్టి దానిని సమయం వచ్చినప్పుడు వాళ్ళట. దానికి ఎన్ని మార్గాలు చెప్పారండి, ఏడు కొండల మీద భూదానం గొప్పదని చెప్పాము. కానీ ఏడు కొండల మీద భూదానం పుచ్చుకునేవాడు దొరకడు కనుక అక్కడ ఏం చేయాలి, మేము భవిష్యత్తులో ఎవరో ఒక మహానుభావుడికి ఫలానా వ్యక్తికి దానం చేస్తున్నాము అని అక్కడ సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి, సంకల్పం అక్కడ దానం ఇక్కడ చేసుకోవాలి. అలాగే బంగారం కూడా అమావాస్య నాడు సంకల్పం చెప్పి, అనగా సంకల్పం అంటే ఏముంది, ఇదిగో ఫలానా గోత్రం కలిగిన నేను ఈ వ్యక్తికి దానం చేద్దాం అనుకుంటున్నాను అని ఆ బంగారాన్ని అక్కడ పెట్టి కాసిన నీళ్లు చుక్క దాని మీద పోసి దాన్ని భద్రపరిచి మళ్ళీ అక్కడే పెడితే ఎవడన్నా పట్టుకుపోతాడని అనుమానం వస్తే దాన్ని బీరువాలోనో లాకర్లోనో పెట్టుకుని, అంటే బంగారం ఎక్కువ అయితేలేండి, ఆ తర్వాత దాన్ని దానం చేయమన్నారు. ఆ మధ్యన పాపం మా అర్చకస్వామి ఉన్నాడు, ఆయనకి ఎవరో బంగారం దానం చేస్తామని చేతిలో పెట్టారట. ఏది బంగారం అంటాడు ఆయన, అదిగోనండి పెట్టామంటారు వాళ్ళు. అంటే బంగారం గుట్లో టిక్కు టిక్కుని కొడుతున్నప్పుడు అందులో రథన వస్తుంది కదా కొంచెం, ఆ పొడి పట్టుకొచ్చారన్నమాట, అది కనపడదు ఇంతుంది. ఆ చిన్న పెసర రేఖేమో ఆయనకేమో అసలే కళ్ళదోడు ఉంటే కానీ కనపడదు, ఆ కళ్ళదోడు పెట్టినా కనపడినంత బంగారం పెట్టారనమాట. ఏం చేస్తాం పాప వాళ్ళ పేదరికం అనుకుంటాను. అది ఈయనేమో బంగారం ఏదంటాడు, ఇదిగోనండి బంగారం అండి జాగ్రత్త పెట్టుకోండి అంటారు, జాగ్రత్త పెట్టుకోవడానికి ఇక్కడ కనపడదంటాడు ఈయన. అందువల్ల పాపం ఒక్కొక్కడికి దృష్టి దోషంలో కనపడదు, లేకపోతే ఇచ్చినవాడు అంత అద్భుతమైన బంగారం ఇచ్చాడో తెలియదు, కానీ కొంచెం కనబడేంత బంగారమైనా ఇవ్వాలి. కొంచెం ఎక్కువ చూసుకునేటప్పుడైతే ఈ వ్యక్తి దొరకనప్పుడు వాడు దొరికేదాకా దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఇవి నియమాలు. ఒకవేళ బంగారమే దొరకలేకపోతే ఏం చేస్తాం, కలియుగంలో పేదవాళ్ళు చాలామంది ఉండవచ్చును. అలాంటప్పుడు సువర్ణమునకు ప్రత్యామ్నాయం ఏమిటో తెలిసినా ఈ ప్రపంచంలో బంగారం తర్వాత బంగారానికి అంత ప్రత్యామ్నాయం గోక్షి అనమాట. బంగారం దానం చేస్తే భూప్రదక్షిణ భూదానము ఇంత ఫలితం వస్తుంది. అమావాస్య నాడు బంగారం దానం చేయలేని పేదవాడికి ఆవు పాలు దొరకడం కష్టం కాదు, ఆవు పాలు దానం చేస్తే కూడా ఫలితం వస్తుంది. కానీ బంగారము దానము చేసే శక్తి ఉండి మాత్రం బంగారం చేయకుండా గోవు క్షీరాన్ని దానం చేస్తే మాత్రం భగవంతుడు ఫలితం ఇవ్వడు. శక్తి ఉండి మోసం చేస్తారు కొంతమంది అనమాట, వాళ్ళని విత్తశాఠ్యం చేసేవాళ్ళు పిసినిగొట్లు అంటారు. అచ్చతనుగులో శుభ్రంగా పిసినిగొట్టు, సంస్కృతంలో విత్తశిక్షుడు. విత్తశాఠ్యం నకారయేత్ పీనాశితనం చూపించరాదు. నాకు అదృష్టవశాత్తు అలాంటి మహానుభావులు చాలా తగులుతారు. మేము చదువుకునే రోజుల్లో నల్లకుంట శంకరమఠం దగ్గర సిటీ బస్సులు ఎక్కేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు సిటీ బస్సులు ఎక్కడం ఎంత గొప్ప అనుకుంటున్నారు, సిటీ బస్సు కోసం అక్కడ నిలబడితే ఒక అర కిలోమీటర్ ముందో అర కిలోమీటర్ తర్వాత ఆగేది. అందుకని బూట్లు కూడా కొనుక్కున్నాను నేను 8వ తరగతి 9వ తరగతి చదువుకుంటున్న రోజులు అనమాట. ఆ బూట్లు వేసుకుని సిటీ బస్సు రాగానే వాడు ముందుకు వెళ్ళిపోతాడని తెలిసిపోతుంది మనకి. 1, 2, 3 అని మహావేగంగా పరిగెత్తి వాడు అక్కడ ఆగి కదిలిపోయేలోపు ఎక్కేసేవాడు. ఓ రోజున నా పక్కన ముసలాయన ఉన్నారు, మన జాంబవంతుల వారు వంటి ఆయన నా పక్కనే ఉన్నారు. మేము కుర్రగాళ్ళం, బూట్లు వేసుకుని కూడా పరిగెత్తలేము, ఆయన వచ్చేమో ఇక్కడ నిలబడ్డాడు పిచ్చాడు పాప వీరికి బస్సు దొరకదు అనుకున్నారు అంతా. సరే మేము బస్సు వస్తూ ఉంటే అక్కడ ఆగేలోపు 1, 2, 3 పరిగెత్తాం. నా పక్కన ఉన్నవాడు, నేను ఎక్కేసాను, నా పక్కన ఉన్నవాడు జారిపోతుంటే ఒక ఆయన చెయ్యొచ్చు లోపలికి లాగి ఈ రన్నింగ్ సరిపోదాయి అన్నాడు. అన్నాయి నేనే, ఆ ముసలాయన ఎక్కాడు ముందు, ఆయన 1, 2, 3 లేకుండా పరిగెత్తి ఎక్కాడండి. ఈ కుర్రాడేమో క్యాన్వాస్ బూట్లు వాడు అదే రన్నింగ్ రేస్ బూట్లు వేసుకున్నవాడు 1, 2, 3 వాడు జారిపోయాడు ముసలాయన జారి పడితే. అలా ఉండేది అప్పట్లో. అవునా, ఆ సమయంలో నాతో పాటు ఎప్పుడు మహానుభావులు ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవారు, బంధువులు కూడా ఉండేవారు మాకు పెద్దవాళ్ళు. వాడు జేబులో చెయ్యెట్టి అనేవారు. ఈలోపు నేను టిక్కెట్ తీసేవాడు, టిక్కెట్ తీసాక తీసేసేవా, ఇంకో నెక్స్ట్ టైం నువ్వు తీస్తే ఒప్పుకోను సుమా, ఎప్పుడు అంతే నెక్స్ట్ టైం నువ్వు తీస్తే ఒప్పుకోము అనేవారు. ఆయన జీవితంలో ఎప్పుడు జేబులోంచి డబ్బులు తీసింది లేదు, ఎప్పుడు నేనే టిక్కెట్ తీయటం. ఈ కుర్రాడి చేతి తీయించుకునేవాడు ఆయన మాకు మంచి మంచి బంధువు అన్నమాట. ఏం చేసుకుంటారు ఈ డబ్బులు పెచ్చ. ఒక్కసారి మాత్రం గొడు మండింది, టిక్కెట్కి డబ్బులు తెలియదు నువ్వే తీయన్నాను. 100 రూపాయలండి ఎలాగండి దీని చిల్లర అన్నాడు ఆయన. అప్పుడు కండక్టర్ గారు వచ్చి 100కి చిల్లర ఉందిలేండి అన్నాడు. ఇక పూట ఎరిగిన నిద్ర పడితే ఒట్టు ఎందుకంటే ఇప్పుడు 30 పైసలు టికెట్, 2 30లు 60 పైసలు తీసుకుని 100 రూపాయలు చిల్లర వద్దు కావాలి, నేను 100 రూపాయలు తీసుకొచ్చేవాడు చిల్లర లేకుండా ఉండడం కోసం. మహానుభావులు అలాంటి పిసిరిగుట్లుకి మాత్రం మినహాయింపు లేదు. పొరపాట్లు కూడా పిసిరిగుట్టుతనం చూపించకూడదు. మన దగ్గర ధనము లేకపోతే అప్పుడు గోక్షీరం దానం చేస్తే బంగారం దానం చేసిన ఫలితం వస్తుంది. అమావాస్య నాడు బంగారం అంత గొప్ప ఫలితం ఇస్తుంది. అలాగే అష్టమి నవమి చతుర్దశి ఇవి కూడా అనుష్ఠానానికి మంత్ర జపం చేయడానికి మంచి తిథులు, అప్పుడు చేసే జపం అధిక ఫలితం ఇస్తుంది. ఇక సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు గనక మీకు గురువుగారు ఇచ్చిన మంత్రమును భక్తితో జపం చేస్తే ఆ ఫలితం ఇంతింతని చెప్పలేము, అంత గొప్ప ఫలితం ఇస్తుంది. ఇవన్నీ మంత్రశాస్త్ర రహస్యాలు. అందుకే గ్రహణం వచ్చినప్పుడు ఏం చేస్తారు, గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేసి విడిచిపెట్టేదాకా ఆసనం మీద కూర్చుని భక్తితో జపమాల తిప్పుకుంటూ గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపం చేసేవారు. మళ్ళీ గ్రహణం విడిచిపెట్టిన తర్వాత స్నానం చేసేవారు. దానికేమో పట్టినప్పుడు స్నానం పట్టు స్నానం అని, విడిచినప్పుడు స్నానం విడుపు స్నానం అని అంటారన్నమాట. ఈ రెండింటికి మధ్యలో చేసే జపం ఇక ఇంతింతని చెప్పడానికి వీలు కానంత మహాఫలితం ఇస్తుంది. కాకపోతే కొంచెం శ్రద్ధగా చెయ్యాలి, భక్తితో చెయ్యాలి, ఏకాగ్రతతో చెయ్యాలి. జపమాల చేత్తో పట్టుకుని గ్రహణం పట్టిన తర్వాత ఈ ఎప్పటికి వదులుతుందో దిక్మాల గ్రహణం, 2 గంటలు పడుతుందేమో, అయిన తర్వాత స్నానం చేశాక వెంటనే మావిడ దెబ్బరొట్టి వస్తుందా లేదా అనుకుంటే నీకు దెబ్బరొట్టే మిగులుతుంది వరకు, వీడు జపమంతా దెబ్బ అయిపోయినట్టే. అప్పుడు ఇంకే ఆలోచన రాకూడదు. ఆ సమయంలో హాయిగా భగవన్ నామము భగవత్ జపము, భగవంతుడు తప్ప ఇంకేం కనపడకూడదు. కానీ ఏమిటో తెలియదు, కానీ కలియుగంలో జపం చేసేటప్పుడే మనస్సు అన్ని చోట్లకి పోతుంది. టెండోయ్ ఉత్తప్పుడు కాదు, సీరియల్ చూసేటప్పుడు గుడ్లు అప్పగించే ఏం దొరుకుతుందో, ఈ స్వయంవరం, ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఏమైపోతుందో. ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ మొదలై చూసినవిడు ముసలావిడే చచ్చేపోయింది, కానీ చిన్నారి పెళ్లి కూతురు మాత్రం పూర్తవదు. అది పొన్నారి పెళ్లి కూతురే దాని దాని బతుకు. ఈ దిక్కుమాలని సీరియల్ చూసి చూసి సాయంత్రం పూట ఎన్ని రకాలు ఢీ జబర్దస్తు వాడు దిక్కుమాలని వస్తు ఇవన్నీ చూస్తూ ఉంటే పైనుంచి వాడు శాస్తి చేయడు. ఒక్కదాంట్లో అయినా గొప్పతనం ఏమి ఏడుస్తుంది, ఎప్పుడు చూసినా బండబూతులు వెకిలి హాస్యాలు. రామరామ వాళ్ళ కర్మ వాళ్ళది అనుకోండి, నా కర్మ వల్ల నాకు అప్పుడప్పుడు కొంతమంది చూపిస్తూ ఉంటారా, ఎక్కడ విమానం ఎక్కిన ఇదే విమానం కదిలేక ఎలాగో నెట్ పని చేయదు అనుకోండి, ఈ లోపల పెట్టుకుని చూడడం పక్క సీట్లో వాడు, ఇంక వాడి మీద ఏం అభిమానం ఉంటుంది విమానం ఎక్కినా, అవునా? అవన్నీ వదిలి ఏకాగ్ర చిత్తులై కాసేపు జపం చెయ్యాలి. అందువల్లే అమావాస్య నాడు బ్రహ్మగారు ఈ యంత్ర ప్రతిష్ఠ కోసం చేసిన విశేషం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. బ్రహ్మలోకం నుంచి, కైలాసం నుంచి, వైకుంఠం నుంచి యంత్రాలు తెప్పించారట. ఆ యంత్రములు బ్రహ్మగారి యొక్క స్నేహితులు, బ్రహ్మగారి అనుయాయులు, ఆయన పిల్లలు తెచ్చారు. ప్రజాపతులు కర్దమ ప్రజాపతి, పులస్త్య ప్రజాపతి, పులహ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, అంగిరసుడు మొదలైన సప్తఋషులు వీళ్ళంతా బ్రహ్మలోకం నుంచి కొన్ని యంత్రాలు పట్టుకొచ్చారు. వైకుంఠం నుంచి నందుడు, సునందుడు, విశ్వక్సేనుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు అక్కడి నుంచి దివ్య యంత్రాలు పట్టుకొచ్చారు. ఇక కైలాసం నుంచి నందీశ్వరుడు, భృంగి, భృంగిరిటి, మాహేశ్వరుడు, పూయభద్రుడు, పూషుడు, భగుడు, దంతుడు ఇలాంటి మహానుభావులు వాళ్ళు యంత్రాలు తెచ్చారు. 3 లోకాల నుంచి తెచ్చుకొచ్చిన వైష్ణవ యంత్రములను పెట్టి ముందు జగన్నాథుణ్ణి ప్రతిష్ఠించారు. జగన్నాథ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో అందులో దేవతలు వేసిన బంగారం పాతాళం వరకు వెళ్ళిపోయిందిటండి. అందులో వేసిన నవరత్నాలు పాతాళం దాకా ఉన్నాయన్నారు, ఇప్పటికి కూడా అడుక్కి వెళ్ళిపోయాట. అంత అగాధమైన గోతిలో వాళ్ళు వేసిన బంగారం నిండిపోయి యంత్రం పెట్టగానే మళ్ళీ సరిగ్గా వేదికతో సమానం అయిపోయిందంటే వాళ్ళు ఎంత బంగారం, ఎన్ని రత్నాలు వేసి ఉంటారో ఆలోచించండి. మన వాళ్ళు చిన్న గొయ్యి తీసి అందులో యంత్రం పెట్టి ఇంత బంగారం వేస్తారు, బంగారం వేశారట అది కనపడదు కలియుగంలో, అవునా? కానీ అక్కడ అంత అద్భుతమైనటువంటి బంగారం వేస్తే పాతాళం నుంచి భూమి వరకు ఉన్న గొయ్యి అగాధం పూడుకుపోయిందిట. అన్ని నవరత్నములు, అన్ని యంత్రములు, అన్ని రకాలైనటువంటి సువర్ణాదులు, ధాతువులు, పంచలోహాలు వేశారన్నమాట. ఒకళ్ళ ఇద్దర, ఓ పక్కన వైకుంఠం నుంచి, ఓ పక్కన కైలాసం నుంచి, బ్రహ్మలోకం నుంచి, ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, అతలం, వితలం, సుతలం, తలాతలం, దశాతలం, పాతాళం, అన్ని లోకాల వాళ్ళు పుట్టుకొచ్చేందులు వేస్తూనే ఉన్నారు. ఇన్ని లోకాల వాళ్ళు వేసిన ధాతువులు ఇప్పటికీ అడుగునున్నాయి. అందుకే జగన్నాథ విగ్రహము కింద ఉన్నంత
మహాభంగ అద్భుతమైన సువర్ణం ఆ సంపద ఈ ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా కనపడదు అన్నారు. అంటే ఏ ఆలయానికి ఆలయానికి ఆ రోజులు అలా వేశారు మహానుభావులు. వాడు ఇక్కడే ఉందేమో సంపద, ఇక్కడే ఉందేమో అన్నట్టుగా ఏడుకొండల్లోనూ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి దగ్గర అలాగే సంపద ఉంటుంది. అడుగున అంత సంపద, ఈ సంపద కోసమే తురకాళ్ళు వచ్చి కొన్ని చోట్ల సోమనాథ లింగం పెకలించి అడుగున బంగారం పట్టుకుపోయారు. పట్టుకుపోయిన తర్వాత గజనీ మహమ్మద్ చివరి రోజుల్లో చచ్చేటటువంటి వాడికి వేళ్ళు ఊడిపోయి చచ్చిపోయేటవాడు, పళ్ళు ఊడిపోయి ముక్కు ఊడిపోయి చచ్చిపోయాడు. ఈ పాపాత్రులు గుళ్ళు పడగొట్టిన వాళ్ళంతా చివరి రోజుల్లో సుఖం బతుకుతారనుకుంటారా? కుళ్ళి కుళ్ళి మలమూత్రాల మధ్యలో ఎందుకు ఇలా బతికావురా అని బతుకుతూ చస్తూ ఏడుస్తూ చస్తారు. ఆ పాపం అనిపిస్తారు. గోవుల్ని చంపిన వాళ్ళ చావు ఎలా ఉంటుంది నేను చూశాను కదండి. గోవు మాంసం తిందామన్నవాడు ఒళ్ళంతా తుపాకు గుళ్ళే, ఆరు నెలలకు ఒకసారి లండన్ వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఏదో బతుకుతున్నాడు అంతే దిక్మాల బతుకు. ఆ బతుకు కూడా బతికాను కాదు. ఈ గోహింస చేసిన వాడికి ఏం సుఖం ఉండదు, అలాగే పిచ్చి పనులు చేసి దేవాలయాలు పాడు చేసిన వాడికి ఏం సుఖం ఉండదు. సుఖం అంటే మంది సుఖం, పెద్ద గొప్ప గొప్ప కోట్లు లేకపోయినా హాయిగా ఇంత తింటే అరుగుతుంది నాకు, భగవంతుడికి కథ చెప్పగలుగుతున్నాను, మీరు కూడా సుఖంగా వచ్చి కింద కూర్చోగలుగుతున్నారు. ఎంతమంది కూర్చోగలుగుతున్నారు కింద వాళ్ళు? మనం ప్రశాంతంగా ఏదైనా కళ్యాణం చేసుకున్నప్పుడో గురు పూర్ణిమ నాడో లేకపోతే ఆఖరి రోజునో ఇంత భోజనం పెడితే శుభ్రంగా తినగలుగుతున్నాం. ఏం భోజనం చేసే దిక్కు లేదు కొంతమంది కావునా? కాబట్టి వాళ్ళతో పోలిస్తే సంపద అంటే మంది, వాళ్ళలాగా వందల కోట్లు కోట్లు లేకపోవచ్చు, ఉన్న మాత్రం సుఖంగా ఉంది. ప్రాణానికి తింటే అరగడం, కింద కూర్చోగలగడం, ప్రయాణం చేయగలగడం, ఇవన్నీ అదృష్టాలే కదటండి. అద్భుతమైన సంపదతో నిండినటువంటి జగన్నాథునికి సంబంధించిన వేదిక మీద ఇప్పుడు స్వయముగా బ్రహ్మగారు పక్కన, ఇంద్రజుమ్నుడు ఒక పక్కన, ఇంద్రుడు ఒక పక్కన, దిక్పాలకులు ఒక పక్కన చొప్పున అందరూ పుచ్చుకుని జాగ్రత్తగా విగ్రహాన్ని అందులో పెట్టారు. ఓ వేద పఠనం జరుగుతూ ఉండగా మూడు రోజుల అనుష్ఠానానంతరం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ పక్కన బలరాముడిని ప్రతిష్ఠించారు, మరో పక్కన సుభద్రని ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించగానే అక్కడికి సురభి వచ్చింది. సురభి అంటే కామధేనువు. స్వర్గలోకం నుంచి కామధేను వచ్చి ముందు కృష్ణుడి విగ్రహం మీద పైన నిలబడింది. రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇటు, మధ్యలో పొదుగు సరిగ్గా కృష్ణుడి విగ్రహం మీద పెట్టింది. పెట్టి స్వయంగా పాలు పోసింది. ఎవరు పితకలేదు ఆవుకి పాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆవులు ఉన్నాయి గోమాతలు, వాటికి పాలు కావాలంటే ఏం చేయాలి? పితకాలి. ఈ రెండు కాళ్ళ మధ్యలో ఓ చెంబో కొండో పెట్టుకుంటారు, ఒకవేపు కూర్చుంటారు, సుయి సుయి అని పితుకుతారు పాలు అన్నమాట. అమెరికాలో అయితే పాలు పితకరు, మిషన్ పెట్టేస్తారు. ఆ మిషన్ మాత్రం 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే రక్తం కూడా వచ్చేస్తున్నట్టు లోపల నుంచి, అందుకని చాలా జాగ్రత్తగా టైం మెయింటైన్ చేస్తారు. ఆ దిక్మాల మిషన్లు కదా, ఆ పాలు అన్నీ లాగేస్తుంది అనమాట. పాప వాటి దూడలకు కూడా పాలు ఇవ్వరండి వాళ్ళు, అంత దుర్మార్గులు. వాటికి ఏవేవో పెడతారు. ఈ ఆవులు పాలు ఇచ్చినంత కాలం పాలు తీస్తారు, గొడ్డ అయిపోగానే వాటి కోసి తినేస్తారు. ఇది ఈ విదేశాల్లో జరిగింది. న్యూజిలాండ్ బీఫ్, ఆస్ట్రేలియా బీఫ్, వాడు వల్లకాడు బీఫ్. ఈ బీఫ్ తినే పాపాత్మలు వాడు. పైగా వేదాల్లో బీఫ్ ఉందండం. వీడు మహానికి వేదం చదివాడా? ఎవడు పడితే వాడు అందులో కల్పించి అందులో చేర్చినటువంటి బోళ్ళు ఉన్నాయి కల్పితం. ఒరిజినల్ వేదంలో శాకాహారం ఎంత గొప్పదో సుస్పష్టంగా చెప్పారు మహానుభావులు కదండి. రాలిన పళ్ళు తిన్నారట, కోసుకుని పండు తినలేదట. ఆ రోజుల్లో చెట్టు పండు కోస్తే చెండుకి చావు రాదు, కానీ కోస్తే కూడా దానికి గిల్లినట్టు అవుతుంది, బాధ కలుగుతుందని ఆ రోజుల్లో ఋషులు చెట్టు కింద కూర్చుని తమయంత తాము తమ ఒళ్ళో రాలిన పళ్ళు తిన్నారు పాప వాళ్ళు. రాలిన ఆకులు తిన్నారు వాళ్ళు. అంత కఠోర నియమంతో ఋషులు బతికారు. గృహస్థాశ్రమంలో అది కుదరదు. ఎందుకంటే పొలం కొయ్యాలి, ఆ కంకులు తీయాలి. కానీ ఈ పొలానికి ఉన్న కంకులు మళ్ళీ విత్తనాలుగా మొలకెత్తుతాయి కనుక అది హింసలోకి రాకుండా భగవంతుడు వరం ఇచ్చాడు, వాటికి తీవ్ర బాధ లేకుండా చేశాడు. అందువల్ల శాకాహారంతో బతికారు. తప్పనిసరి ఆహారం కోసం జంతువులు చంపవలసి వస్తే ఒక్క దెబ్బకి నరికేయాలట, దాన్ని ఎక్కువ పీడించకూడదట. అందుకనే పూర్వం ఒకే ఒక్క వేటుకి తల తగిపోతే దానికి ఎక్కువ బాధ ఉండదు పాపం, క్షణకాలం లిప్తకాలం బాధ ఉంటుంది కనుక. ఆ తదనంతరం తినేవారు. కర్కోటకులు లాంటి కిరాతకులు కూడా హింసించి చంపేవారు కాదట. ఇప్పుడా పాత బస్తీకి వెడితే ఆ కిరాతకత్వం చూస్తే మనకి భయం వేస్తుంది అనమాట. అంత క్రూరత్వంతో చంపుతారు, అది మహాపాపం. బతికొండగా చర్మం ఇలా ఒలిచేయటం, తల్లకిందురుగా వెళ్లాడు కట్టేయటం, కాళ్ళు కోసేయటం, అవి ఎలా కన్నీళ్లు కారుస్తూ గెజగెజలాడు కొట్టుకుంటూ ఉంటే సునకానందం అనిపిస్తారు. అదేమి క్రూరత్వం అండి? ఆ క్రూరత్వంతో పుట్టారంటే వాళ్ళు ఎంత రాక్షసులు. ఆ రాక్షసులు కంటే వీళ్ళు రాక్షసులు. వీళ్ళకంటే మరీచుడు నీచుడైన వాడే వాడే సుఖం. వాడు ఎప్పుడు జింకని హింసించలేదట, ఒక్క దెబ్బకి తినేసేవాట, ఒక దెబ్బకి చంపేవాట. వీళ్ళంతకంటే నీచులు అనమాట. అందువల్ల ఎందుకంటే ఆ రోజుల్లో నేను ముందే చెప్పినట్టుగా సురభి పైన నిలబడి పాలు పితకక్కర్ లేకుండా తనయంత తాను స్వామివారి విగ్రహం మీద వర్షం కురిపించింది. ఏ వర్షం? క్షీరవర్షం. ఆ క్షీరధారలతో జగన్నాథునికి అభిషేకం జరిగింది. ఆ సమయంలో వేద మంత్రములు విరించి స్వయంగా చదివాడు. జ్యేష్ఠమాసంలో అమావాస్య, ఆషాఢంలో పాడ్యమి, ఆషాఢంలో విద్య, ఈ మూడు అక్కడ ఆ రోజుల్లో మొదటి ఉత్సవాలు జరిగాయి. అందులో అమావాస్య, పాడ్యమి ఇవి మంత్రాలకి అనుష్ఠానాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. విదయనాడు ప్రతిష్టా మహోత్సవాలు జరిపించారు. చూచారా భగవంతునికి మనకి ఎంత తేడాయో. మనకైతే ఆషాఢమాసంలో ముహూర్తాలు ఉండవు, శూన్యమాసం అది. కానీ అదే కాలంలో భగవంతునికి ప్రతిష్ట చేశారు ఆ కాలంలో. కాబట్టి భగవంతునికి వేరు మనకి వేరు అనే విషయం గుర్తుపెట్టుకోండి. భగవంతునికి విధి నిషేధములు లేవు. ఇప్పుడు ఆషాఢమాసంలో ఉత్సవాలు చేస్తూ పెళ్లిళ్ళు చేయట్లే, కళ్యాణోత్సవాలు జరపరు గుళ్ళో. మరి భగవంతుడికి కళ్యాణం చేశారు కదా అని మనం జరుపుకోవడానికి వీల్లేదు, మనకి చేశాం కదా అని ఆయనకి మానడానికి వీల్లేదు. ఇన్ని నియమాలు ఉంటాయి. తెలియక చాలామంది ఇదేంటంటే ఇప్పుడు ముహూర్తం ఏమిటండి అంటారు. తమిళులు ఈ విషయంలో సౌరమానాన్ని పాటించి సరిగ్గా పుష్యమాసం ఆషాఢంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాడు సరిగ్గా అమావాస్య నాడే మంచి ముహూర్తాలుగా భావించి చేసుకుంటారు. మనకంటే వాళ్ళే బాగున్నారు కొన్ని విషయాలు. మనకి వెర్రి చేతస్థం మరీ ఎక్కువైపోయాయి. అతి అన్నమాట, అన్నిటికీ అతే. మా అమ్మ చచ్చిపోయిందండి, ఏడాది అవ్వలేదండి, దీపారాధన చేసుకోవచ్చా అండి? దీపారాధన చేసుకోకపోతే ఏం చేసుకుంటావు? ఇప్పుడంటే కరెంటు వచ్చింది, పూర్వం దీపారాధన చేసుకోకపోతే ఇంట్లో గిజగిజలాడి చచ్చిపోతారు. అమ్మ చచ్చిపోయింది కాబట్టి ఈ ఏడాది పాటు అన్నం తినకుండా ఉండాలా అండి అని మాత్రం అడగాడు. అక్కడ మాత్రం శుభ్రంగా పీకిదాకా ఈయన మొత్తం నోట్లో ఈ గొంతు కన్నం పూడుకుపోయేదాకా తింటాడు. అన్నం ఈ కన్నం పూడుకునేదాకా తింటాడు. కానీ దీపారాధన చేయకూడదట, ఏ పూజ చేయకూడదట, అసలు దేవుడికి దండమే పెట్టకూడదట అన్ ఇదే ఎవడు చెప్పాడు నీకు? అభిషేకాదులు ప్రత్యేకమైనవి చేయకూడదు, కొన్ని ప్రత్యేక యజ్ఞములు చేయకూడదు. అంతేగాని నిత్యదీపారాధన మానేయమని, దేవుడికి అసలు దండం పెట్టద్దని, ఎక్కడికి యాత్ర వెళ్ళొద్దని ఎవరు చెప్పలే. అసలు ఈ కాలంలో కాశీ వెడితే ఎంతో మంచిది అన్నీ వీడు సొంత పెత్తనం అనమాట. మా నాన్న పోయాడండి కాబట్టి ఏడాది పాటు నేను పొరపాటును కూడా పూజా మందిరంలోకి వెళ్ళను, గుళ్ళోకి వెళ్ళను, కానీ ఇడ్లీ మాత్రం పీకితాగా తింటాను, టమాటా రైస్, ఫ్రైడ్ రైస్, దిక్కుమాల రైస్ తింటానండి, అవి మాత్రం తింటానండి, ఒక దేవుడికి మాత్రం ఏమీ చేయనండి అంటే అప్పుడు ఆ తర్వాత ఈ జీవుడిని పట్టుకెళ్ళి ఏముడు ఎత్తి మీద నాలుగు పాతాడు. అవన్నీ చేసుకోండి. మీ ముందే చెప్పినట్టుగా యజ్ఞములు పనికిరావు, వాళ్ళకి ప్రత్యేకమైన దీక్షలు పనికిరావు. అన్నీ మిగతా దీపారాధన అనుష్ఠానం మాత్రం మానకూడదు. సంధ్యావందనం మాట వరసకు కూడా మానకూడదు. కొరివి పెట్టట్టు ఎవరికో ఎవరికో కొరివి పెట్టాడు కాబట్టి ఏడాది పాటు ఏం చేయటోడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఏ శాస్త్రాల్లో లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఇంకెప్పుడు కూడా ఆషాఢంలో దేవుడికి కళ్యాణం చేయకూడదనే మాట రానివ్వకండి. ఆషాఢం భగవంతునికి అన్ని రకాలుగా పనికొస్తుంది. ఆషాఢంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు రుక్మిణి కళ్యాణం చేయవలసిందే, స్వామివారి కళ్యాణం చేయవలసిందే. అందువల్ల విదియనాడు అపూర్వంగా ఈ కళ్యాణాది కార్యక్రమాలు వాళ్ళు చేశారు, ప్రతిష్ట చేశారు. అక్కడ ఒక కల్పవట వృక్షం ఉందని మీకు పురాణంలో చాలాసార్లు చెప్పాను కదా. జగన్నాథపురంలో కల్పవట వృక్షం ఉన్నది, దాని కింద గణపతి ఉంటాడని చెప్పాను. ఆయనకి మూషిక వాహనం, దానికి ఒకవైపు జగన్నాథుడు, ఒకవైపు నరసింహస్వామి ఉంటారు. ఈ ప్రతిష్ట అయిన వెంటనే వారికి కూడా అర్చనలు చేశారు. వీరు ఇప్పటికి కూడా జగన్నాథస్వామికి నమస్కారం చేశాక ఈ గణపతిని, నరసింహస్వామిని, కల్పవటవృక్షం దగ్గర ఉన్న జగన్నాథుడిని కూడా చూడాలి. జగన్నాథుడు అక్కడ ఇద్దరు ఉంటారు, కల్పవటవృక్షం దగ్గర ఒక జగన్నాథుడు, ఇక్కడ ప్రతిష్ఠింపబడిన జగన్నాథుడు, ఇద్దరి దర్శనం చెయ్యాలి. ఇక ఆషాఢమే స్వామికి ఇష్టం కనుక ఆషాఢంలో రథయాత్ర చెయ్యాలి. దీనికి నియమం పెట్టారు. జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తుతో తయారు చేయమన్నట్టు విష్ణువు. ఆయనే చెప్పాడు 45 అడుగుల రథం అది. 45 ఫీట్ అంటే ఎంత ఎత్తు ఉంటుందో చూడండి. అందుకే ఆ సమయంలో మొత్తం ఎలక్ట్రికల్ వైర్లు అవి తొలగిస్తారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రికల్ సిటీ లేదు కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ సిటీలో లేదు కనుక ఏ ఇబ్బంది లేకుండా హాయిగా వీధుల్లో తిరిగేది రథం. విశాలమైన వీధులు అప్పుడు ఇంకా విశాలంగా ఉండేవి. ఆ వీధుల్లో తిరగడానికి పనికొచ్చేటట్టుగా తయారు చేయమన్నాడు స్వామి. 45 అడుగుల రథం అటది. ఇక దానికి చక్రములు 16 చక్రాలు. శ్రీమన్నారాయణుడు షోడశ కళాప్రపూర్ణుడు, 16 కళలు కలిగిన వాడు. ఈ 16 కళలు 16 చక్రములు కింద మార్చమన్నట్టు ఆయన. అందుకే ఇప్పటికీ జగన్నాథ రథ చక్రములు 16, ఆయన రథం ఎత్తు 45 అడుగులు. అసలు ఊహించండి ఎంత ఉంటుందో. గట్టిగా ఓ మానవుడు బాగా పొడుగుంటే ఒక 6 అడుగులు ఉంటాడు, అలా 6 అడుగులు ఉండడమే గొప్ప అనుకుంటున్నాం. ఇలాంటి 6 అడుగులు ఉన్నటువంటి మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు 7 అడుగులు నిలబడి ఆ పైన మళ్ళీ 3 అడుగులు ఇలాంటి కుర్రాన్ని నిలబెడితే ఎంతో అంత ఎత్తనమాట. 7 అడుగులు మనుషులు ఆయన మీద ఆయన్ని, ఆయన మీద ఆయన్ని అలా నిలబెట్టండి, ఇప్పుడు వద్దులండి కష్టం, వాడి వాడు బరువు మొయ్యలేరు. అలా అంతమంది మనుషులకి పైన ఇంకో 3 అడుగులు వాడు అనమాట. అంత పొడుగు ఆ రథం ఉంటుంది, మంచి అద్భుతమైన కొయ్యతో తయారు చేస్తారు. ఇక దీనికి పైన ఒక జెండా ఉంటుంది, ఆ జెండానికి నందిఘోష అని పేరు. ఏమని పేరు? నందిఘోష. దాని మీద జెండా మీద గుర్తు ఎవరు ఉండాలి? మళ్ళీ గరుత్మంతుడు ఉండాలి, గరుడధ్వజం అది. రెపరెపలాడుతూ ఉంటుంది ఆ జెండా, దాని మీద గరుత్మంతుడు ఉంటాడు, పేరు మాత్రం నందిఘోష. ఆనందమునిచ్చేటటువంటి శబ్దము చేస్తుందట. నంది అంటే ఆనందించువాడు. విష్ణు సహస్రనామం చదువుతున్నారా? ఆయనకు అందులో నంది అని నమ్మలేదు మరి. ఆనందీన పునీయాదరిలని నగదా శంఖ పాణిర్ముకుందహ అని ధ్యాన శ్లోకాల్లో ఉంటుంది. ఆనంది అంటే ఆనందించువాడు, నందము అంటే ఆనందము అన్న రెండింటికి ఆనందం అనే అర్థం, సంతోషం. నందమన్నా ఆనందమన్నా సంతోషమే. అలా నందమును పొందువాడు నంది, ఆనందం పొందువాడు ఆనంది. బలము కలిగితే బలి, గుణము కలిగితే గుణి. ఇది సంస్కృత మర్యాద. అందువల్ల నందిఘోష అంటే అర్థం ఏంటనమాట, ఆ జెండా మీద నుంచి వచ్చే శబ్దము, రెపరెప శబ్దము వింటే భక్తులకి ఆనందం కలుగుతుంది, అందుకని దానికి నందిఘోష అని పేరు. ఇక బలభద్రుణ్ణి కూర్చోబెట్టడానికి కూడా ఒక రథం తయారు చేయమన్నారు. ఈ రథం 1 అడుగు తక్కువ, 44 ఫీట్ 44 అడుగులు ఎత్తుంటుంది. దీనికి మాత్రం 14 చక్రాలే ఉంటాయి. సంకర్షణుడు 16 కళల్లో 2 కళాలు లేకుండా ఉండాలి, అందుకే ఆయన 14 అడుగుల రథంలో ఉంటాడు, 14 చక్రాలు కలిగిన రథంలో ఉంటాడు. ఆయనకి తాడి చెట్టు అంటే ఇష్టం. బలరాముడి యొక్క రథానికి పైన జెండా మీద ఏముంటుంది? తాడి చెట్టు. తాళధ్వజుడు ఆయన. ఆ జెండా రెపరెపలాడుతుంటే తాటి చెట్టు కనపడుతుంది. ఆ కాలంలో తాటి చెట్టుని జెండా మీద పెట్టుకున్న వాళ్ళలో, ఇది ద్వాపర యుగంలో, బలరాముడు ఒకడు, భీష్ముడు ఒకడు. భీష్ముడు కూడా తాళధ్వజుడేనండి. తాటి చెట్టు ఎందుకు పెట్టుకున్నారు అని భీష్ముడిని ఒకళ్ళు అడిగారు. భూలు ఒక కల్పవృక్షం తాటి చెట్టు. ఇప్పుడంటే బిల్డింగులు వచ్చాయి కానీ రోజులు ఎక్కువ మంది సుఖంగా బతకడానికి, చల్లగా జీవించడానికి ఏం చేసేవారు? తాటి ఆకులతో ఉన్న పాకలో ఉండేవారు. వేసవకాలంలో అందులోకి వేడి రాదు, ఎంత చల్లగా ఉంటుందో. నిప్పు పుల్ల తగిలితే ఇబ్బంది తప్ప మిగతా అన్ని వేళల్లో అది చాలా సుఖంగా ఉంటుంది. రెండోది తాటి మట్టాలే, తాడి చెట్టుని ఇలా చీల్చి వాటి మట్టములను ఏం చేసేవారనమాట, దొంగల్ని వాసాలుగా, తాటి వాసాలను వేసేవారు. ఇంకా తాటి పళ్ళు, ఆషాఢ మాసంలోనూ వాటిలో తాటి పళ్ళు వచ్చేవి. అవి తింటే హ్యూమిడిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యానికి మంచి. తక్కువ తింటే, ఎక్కువ తింటే మళ్ళీ ఎండే చేసిన అనుకోండి, ఏదైనా ఎక్కువ అయితే ప్రమాదమే, ఔషధాలు కదా. ఇక వేసవకాలంలో ముంజికాయలు వస్తాయి, అబ్బబ్బా, ఆ ముంజికాయలు అలా పొడుచుకు తింటే ఆ రోజుల్లో తుమ్మేవారు కాదు, దగ్గేవారు కాదు, చల్లగా ఉండేది రాత్రిపూట ప్రాణానికి, నిద్ర బాగా పట్టేది. వేసవకాలంలో తాపం వల్ల నిద్ర పట్టదు. ఇప్పుడు ఏసీలు వచ్చాయి కానీ ఏసీ లేని రోజుల్లో ఎలా ఉండేవారు? ఏసీ వల్ల కాలుష్యం పెరిగి వస్తున్నాం కానీ ఇవేం అక్కర్లేకుండా తాటి ముంజీలు తిని రాత్రి మంచం మీద వీధిలో వేసుకు పడుకుంటే ఆహాహాహా, స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ సమయంలో గాలి వేస్తూ ఉంటే రంభ వచ్చి ప్రేమగా నిమిరినట్టే అనిపించేదిట. కాబట్టి తాటి ముంజలకి అంత ఆరోగ్యం ఉన్నది. ఏ విధంగా తాటి ఆకులు విసిరికర్ర ఉండేది. తాటి చెట్టు పడగొట్టాక మధ్యలో ఒక మెత్తని మువ్వ వస్తుంది, పూర్తిగా చీలిస్తే అది తింటే కూడా ఇక వాడికి ఆరోగ్యం బాగుండేది అనమాట. ఈ కరోనాలు రావండి, తాటి ముంజలు తినండి, ఈ కరోనా రాదు. ముంజికాయలు ఎక్కడ తింటారు వీడు? దిక్కుమాలాడు, గుంజీళ్ళు తీయలేడు, ముంజికాయలు తినలేడు, గంజి తాగడు, ఏమీ తీయడు, అందుకే ఈ అనారోగ్యాలను వచ్చి పడిపోతే పో తిండే బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచి తెచ్చేసుకోవడం. కిందట ఏడాది ఇడ్లీ అది, మళ్ళీ దాన్నే పిసికేసి పిండిలో కలిపేసి రుప్పేసి మళ్ళీ వేస్తాడు. బయట నుంచి తెచ్చుకు తింటే ఏమవుతుంది? ఒంట్లో బా వంటలేదురా మీ అమ్మకి అంటే ఎందుకు బాగుంటుంది? బయట నుంచి తెచ్చుకుని దిక్కువాలి ఇడ్లీ తింటున్నాం. ఇక చట్నీ ఉంటుంది, రామ రామ రామ, మా చిన్నప్పుడు మ్యాట్నీలో తయారు చేసిన చట్నీ, అది పట్టుకొచ్చి ఇప్పుడు కూడా తింటే ఏమవుతుంది మరి? రోజు అదే దాన్ని మళ్ళీ 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 రోజు వాడతారు. ఇంకా బజ్జీల కోసం వాడే నూనె ఉంటుంది తెలుసా, మాంధాత గారి బెల్లం వండిన నూనెది. ఆనాడు మాంధాత గారు వాళ్ళ ఆవిడ చేత బజ్జీలు ఎంచుకున్నాడు, ఆ మరిగిన నూనె మళ్ళీ అందులో కొత్త నూనె పోస్తూనే ఉంటారు, అది ఆవిరవుతూనే ఉంటుంది. ఎన్నాళ్ళైనా ఆ నూనె ఆ మూకుడే, దాని నిండా పాకుడు. ఆ బజ్జీ తింటే భయంకరమైన ఆయాసం రాదు, క్యాన్సర్లు రావు. ఇలాగ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, ఎక్కడో మంచివాళ్ళు కొంతమందిని పెడితే ఎక్కువ మంది కుళ్ళువే అమ్ముతారు, మరి వ్యాపారం కోసం బతకాలి కనుక. అందువల్ల ఇంట్లో వంట చేసుకోవడం మానేసింది. ఇప్పుడు కంపల్సరీగా మనం హాయిగా వేసవకాలంలో ఈ ముంజలు, ఈ తర్వాత వచ్చేటటువంటి తాటి పళ్ళు, గోపాలకులంతా మన కృష్ణ భక్తులంతా తాటికాయలు తిన్నారట. అందుకే యావజ్జీవితంలో వాళ్ళు ఎప్పుడు కాళ్ళు ఎముకలు విరగలేదట, వాళ్ళకి ఆరోగ్యం బాగుందట. ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ తాటి పళ్ళు కనుక పళ్ళు వచ్చే రోజుల్లో కొంచెం కొంచెం గుజ్జు తింటే, ఒకవేళ మీరు పొరపాటున మెట్ల మంచి కింద పడినా, బాత్రూంలో జారి పడిపోయినా కాళ్ళు విరగవు, ఎముకలకి ఫ్రాక్చర్ రావు, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళక్కర్లా, వాళ్ళ ప్రాక్టీస్ పడిపోతుంది. అందువల్ల తాటిపళ్ళు తినేవారు. మీరు చూడండి, తాటిపళ్ళు తినడం వల్లే ద్రోణుడు 128 ఏట యుద్ధం చేశాడు కదా, రథం మంచి కిందకు దూకేశట. ముదుకండయ్యను కుమారమూర్తి పోల్చని ఆయన ముసలాడు, ఎందుకు దూకాడు రథంలోంచి అని అడగరే, ఒళ్ళు మడిపోయింది భీముడికి, గత కిరగిరా తిప్పి ద్రోణుడి రథం మీదకి విసిరేశట. గతసారించి చలంగి వైచిన భుజ గర్వంబు చాలించి అమ్ముదుగండుర్వికి దాటిపోయే. భీముడు గిరగిరగిరా తిప్పి తన గదను విసిరాడు ద్రోణుడి రథం మీదకి ద్రోణపర్వంలో. ఈ గద వచ్చి పడిపోతూ ఉంటే తట్టుకోలేక అంత ఎత్తు ఎగిరి గదలో ఏది రథంలోంచి కుమ్మని హై జంప్ లాంగ్ జంప్ చేసేశాడు ఆయన. హై జంపు లాంగ్ జంప్ కూడా ఎగిరి దూకేశాడు రథంలోంచి. అక్కడ రాశారు అమ్ముదుకండు, బాగా ముసలాడు ఆయన. భుజాగర్వం భుజాలించి, ఇక తన భుజగర్వం విడిచిపెట్టి, నేను బలవంతుణ్ణి, నేను బాణాలతో దేనైనా పడగొడతాననే గర్వం విడిచిపెట్టి ఉర్వికి దాటిపోయే నేలకి దూకేశాడు ఏకంగా. ఈ స్టేజీ మించి కిందకి దూకితేనే కాళ్ళు ఉరుగుతున్నాయి వాళ్ళ మన వాళ్ళకి. ఆ మెట్ల మీదకి పైకెక్కి వర్షాకాలంలో కాలు జారి పెడితే వారం రోజులు లేవరు. ఇంకా కొంతమంది అయితే అసలు వారం రోజుల్లో కదా యావజ్జీవితం చక్రాల గుర్తికి పరిమితం అవుతున్నారు. అటువంటిది అంతెత్తు 27 లంఘించి కిందకి దూకి మళ్ళీ ధనుసు తీసుకుని భీముడి మీద బాణాలు వేయగలిగేటవాడు, వాడా మనిషి మనమా? వాళ్ళు వీరులు. ఎందుకు ఆయనకి అంతెత్తు నుంచి దూకినా ఎముకలు విరగలేదు? ఎందుకు ఆ వయస్సులో కూడా ఆయన యుద్ధం చేయగలిగాడు అంటే, తాటి పళ్ళు సకాలంలో తినడం, నేరేడు పళ్ళు ఆషాఢ మాసంలో తినాలి. అలా తింటే మనకి కడుపులోకి వెళ్ళినటువంటి వెంట్రుకలు లాంటి చెత్త పదార్థాలన్నీ వాటంతా బయటకు వచ్చేస్తాయట. వెంట్రుకలు కూడా అరగకూడుతున్నట్టండి, అందుకని పూర్వం తినమనేవారు. తెలియకుండానే మనకు గోళ్ళు, అప్పుడప్పుడు వెంట్రుకలు, కొన్ని రాళ్ళు వెళ్ళిపోతాయి. ఇవన్నీ కిడ్నీలకి ప్రమాదం తెచ్చిపెడతాయి. అదే నేరేడు పళ్ళు తినండి, ఎక్కువ తినేయకండి, మరి దొరికింది కదా చేతస్థంగా. రోజు 3 తినండి చాలు. కొంచెం డైజెషన్ పవర్ ఉన్నటువంటి ఇలాంటి పెద్ద మనుషులు అయితే ఒక 100 తిన్నా పర్వాలేదు. ఇండైజెషన్ వాళ్ళు 3 ఎక్కువ తినకూడదునా. అలా తింటే ఈ సీజన్లో తినేటటువంటి పళ్ళ వల్ల, స్వతసిద్ధమైన పళ్ళ వల్ల ఆరోగ్యం వచ్చేది. అందువల్ల ఎముకలకి బలం ఇస్తోంది, తాటాకులు ఉపయోగపడుతున్నాయి, వేసవకాలంలో తాటాకులు విసిరికర్ర ఉపయోగపడుతుంది, పళ్ళు ఉపయోగపడతాయి, ఆ దూలములు ఉపయోగపడతాయి, అన్ని రకాలుగా తాటి చెట్టు సామాన్యులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇదంతా మనలాంటి వాళ్ళక ఇంకా మహానుభావులు ఉంటారుగా, సాయంకాలం అయ్యేసరికి జగమే మాయ అనే వాళ్ళకి తాటికొల్లు ఎంత ఉపయోగపడుతుంది, మరి వాళ్ళకి అది ఫుల్గా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి కూడా అది కల్పవృక్షమే, ఆ బ్యాచ్కి ఉపయోగపడుతుంది, ఈ బ్యాచ్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా దానికి అనేక రకాలైనటువంటి ఉపయోగములు ఉండడం వల్ల, ఉపయోగాలు ఉండడం వల్ల భూలోకంలో కల్పవృక్షంతో పోల్చారు దాన్ని. అందుకని తాడి చెట్టుని నేను జెండా మీద పెట్టుకున్నానని భీష్ముడు, బలరాముడు కూడా వాళ్ళు చెప్పిన వాటిని ఏం చెప్పడం కాదు. మహాభారతంలో విరాట పర్వంలో అర్జునుడు మారు వేషంలో, పేడి వేషంలో విరాటరాజు గారి కొలువులో అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఉత్తర గోగ్రహణం చేశారు నవమి నాడు, మహానవమి నాడు, పవిత్రమైన నవమి తిథి నాడు ఉత్తరం వేపున గోవులను పట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత విజయదశమి, నవమి నాడేమో యుద్ధానికి వచ్చారు వాళ్ళు, అది ఆశ్వయుజ మాసంలో నవమి. దుర్యోధనుడు పెట్టుకున్నాడు ముహూర్తం పైగా. దక్షిణం వైపు నావుల్ని సుశర్మ పట్టుకుంటాడు. బహుళాష్టమి నీతడు సన్నహనముతో పశుల బొట్టు నవమిని మనగో గ్రహణమని నిశ్చయించిన అహికేతను పలుకులకు మహాహ్లాదమునన్. ఇతడు బహుళాష్టమి నాడు సుశర్మ ఆవుల్ని పట్టుకుంటాడు, బహుళ నవమి నాడు నేను పట్టుకుంటాను ఉత్తరం వైపు మనందరం కలిసి గోవులు పట్టుకుందామని. అప్పుడు మీకు అనుమానం రావాలి, అక్కడ బహుళాష్టమి బహుళ నవమి ఉంటే మనకి అష్టమి నవములు శుక్లపక్షంలో వస్తే కదా ఇది ఆశ్వయుజ మాసంలో శరణ నవరాత్రులని, మనకి ఉత్తర భారతికి 15 రోజులు తేడా ఉంటుంది. ఈసారి గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి దీపావళి వచ్చిందంటే అప్పటికి 15 రోజులు గడిచిపోతుంది అక్కడ కార్తీక మాసం. అక్కడ తేడా, వాళ్ళకి మనకి మానం తేడా. అందుకే వాళ్ళకి బహుళాష్టమి అయితే మనకి శుక్లాష్టమి, వాళ్ళకి బహుళనవమి అయితే మనకి శుక్లనవమి. తెలుగు వాళ్ళం కదా, మనకి వాళ్ళకి అంత తేడా ఉందట. ఈసారి ఎప్పుడో మీరు చూడండి, ఆశ్వయుజ మాసంలో అక్కడికి వెళ్ళండి, అక్కడ సంకల్పంలో కార్తీక మాసం అని చెబుతారు. 15 డేస్ తేడా, ఖచ్చితంగా 15 రోజులు తేడా అనమాట. అందువల్ల ఎక్కడ గురువు గారే కాదు, వ్యాసుడు కూడా దొరకకుండానే రాశాడు. బహుళాష్టమి బహుళనవమి అని దుర్యోధనుడు ముహూర్తం పెట్టుకున్నట్టు వాడు ముహూర్తం మండిపోను. అష్టమి నాడు దక్షిణ గోగ్రహణం, నవమి నాడు ఉత్తర గోగ్రహణం, మనం వెళ్ళి పట్టుకుందాం అన్నారు. అక్కడేమో సుశర్మ గారు వెళ్ళి పట్టుకున్నాడు, సుశర్మని భీముడు మొదలైన వాళ్ళు చెతక కొట్టేశారు, ఆవులు విడిపించారు. నవమి నాడు వచ్చి దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు ఇంకా శకుని అశ్వత్థామ ద్రోణుడు వీళ్ళంతా వచ్చి ఏకదాటిని ఎంతమంది కురువీరులంతా ఉత్తరం వైపు ఉన్న విరాటరాజు గారు గోవులు పట్టుకున్నారు. అక్కడ దక్షిణం వైపు అందరూ యుద్ధానికి వెళ్ళడం వల్ల ఉత్తరం వైపుకు రావడానికి ఎవరో మిగలలేదు, మిగిలిందల్లా అర్జునుడు. అర్జునుడేమో చక్క టింగ్ 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 అని నృత్యం నేర్పుతున్నాడు నపుంసక రూపంలో. సరే ఆ కథ అంతా మనకి ఇప్పుడు అక్కర్లేదు. కానీ ఉత్తరుడేమో యుద్ధానికి బయలుదేరాడు, ఈయన సారథి. ఆ తర్వాత ఉత్తరుడు అడిగి పారిపోయితే ఈయన పట్టుకుని అర్జునుడిగా మారిపోయాడు. క్షణాల్లో అర్జునుడిగా మారిపోయాడు ఆయన. ఆయన ఒక్కసారి భగవంతుడిని తలుచుకోగానే కిరీటం నెత్తి మీదకి వచ్చింది, రావడంతో దివ్య రూపం వచ్చేసిందిట. ఏమి రూపం అండి అది! ఆ రూపంతో పశువులు ముందు విడిపించి, పశువులు విడిపించాక ఆ పశువుల్ని పట్టుకున్న దుర్యోధనాదులతో యుద్ధానికి వెళ్ళాడు. పాపం విరాటరాజు గారు కొడుకు ఉత్తరుడికి అప్పటి వరకు బయట ప్రపంచం తెలియదు. ఆయన దృష్టిలో బయట ప్రపంచం అంటే కుందేళ్లతో ఆడుకోవడం, గోళీకాయలు ఆడుకోవడం. ఆయనకి అంత మించి పెద్ద వీరుడేం కాదు. చిత్రం తెలుసా, ఏ వీరుడు కాకపోయినా ఆయన రోజు అందరికీ డబ్బులు దానం ఇస్తూ ఉంటే వాళ్ళంతా ధనంజీయుడు, భూమింజీయుడు అని బిరుదిచ్చారు. విరాటరాజు గారు కొడుక్కి ఉత్తరుడికి భూమింజీయుడు అని పేరు, అర్జునుడికి ధనంజీయుడు అని పేరు ఉంది కదా, నాకు భూమింజీయుడు అనే బిరుదు ఇవ్వండి అన్నట్ట. ఈయన దగ్గర డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళంతా బిరుదు ఇచ్చేశారు. బిరుదు ఇవ్వాలంటే మా బోటికి కాస్త లెవెల్ ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు ఈయన పట్టుకుని మీకేముందండి, మీరు అర్జునుడితో అర్జునుడు అండి, మీరు కార్తవీర్య అర్జునుడు అండి అని బిరుదిస్తే పాపం ఇప్పుడు ఏమి యుద్ధం చేస్తారు ఆయన? ఆయన 1000 చేతులు ఎక్కడ ఉన్నాయి? రెండు చేతులు గట్టిగా 10 సార్లు ఇలా ఊపితే ముసల్తనంలో నిప్పులు పెడతామనా? అలా అనకూడదు. మరి అలా అనేస్తారు కొంతమంది, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటారు. ఓ తాగుబోతాడు ఉండేవాడు, వాడు చచ్చిపోయాడు అనుకోండి, వాడు మహాపాపిష్టి వాడు అనమాట. ఏదో వాడికి 1000 రూపాయలు ఇచ్చాడని పాపం నరసాపురంలో ఉన్న ఒక ఆయన ఏకంగా కల్పవృక్షం అని బిరుదు చేశాడు. భూలోక కల్పవృక్షం అంట. వీడు కల్పవృక్షాలు అవుతాడు. కల్పవృక్షం అంటే బొగ్గులుగా, బొగ్గుల కోసం వాడుకునే చెట్ట. అలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు కొంతమంది. చాలా పాపం అది. ఎవడికి అర్హత ఉంటే వాడికి ఇవ్వాలి. నీచులకి బిరుదులు ఇస్తే దానివల్ల కుటుంబంలో తగాదాలు వస్తాయి. మొగుడు పిల్లలకి తగాదాలు, పిల్లలతో తగాదాలు వస్తాయి. చివరి రోజుల్లో దిక్కు లేకుండా చచ్చిపోతా ఉంటాయి. అందుకని ఎవడిని పెడితే వాడిని పొగడకూడదంటే నీచుల్ని పొగడడం కూడా తప్పు, ఉత్తముల్ని పొగడకపోతే తప్పు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. అందువల్ల ఏదో భూమింజీయుడు అని బిరుదిచ్చారు కనుక వీడు వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ ఎదురుగుండా కౌరవులు, ఆ తర్వాత తానే రథం నడుపుతూ అర్జున వీళ్ళెవరు అని అడిగట. వాళ్ళ జెండాలను బట్టి చెప్పచ్చు ఆ జెండాలు ఎలా ఉంటాయి అని చెప్పాడు ఆయన. అంటే ఆ రోజుల్లో జెండాని బట్టి వాడి ఎజెండా ఏమిటో తెలిసేదనమాట. ఇదిగో ఆ జెండా బట్టి వీడు కర్ణుడు, ఈ జెండా ఉన్నవాడు ద్రోణుడు, వీడేమో అశ్వత్థామ, ఈయన భీష్ముడు, వీడు దుర్యోధనుడు అని చెప్పాడనమాట. అద్భుతమైన పద్యాన్ని అక్కడ మహానుభావుడు తిక్కన గారు విరాటపురంలో రాశారు. తిక్కన గారు కవిత్రయంలో ద్వితీయుడు, కానీ కవిత్వంలో అద్వితీయుడు. ఆయనకి సాటి ఆయనే. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్రశిఖర ఘనతాళ తరువగు శడమువాడు సురనదీసూనుడేర్పడ దూచుకొనుము. ఇందులో అందరి జెండాలు మనకు అక్కర్లేదు, కానీ మనం తాళధ్వజం గురించి చెప్పడం కోసం ఈ మాట చెప్పాను. మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు శడమువాడు, చాలా ఉగ్రమైన పెద్దదైన గొప్పదైన తాడి చెట్టుని జెండా మీద చిత్రించుకున్నాడు. అంటే జెండా మీద తాడి చెట్టు గుర్తున్నది. అలా తాళధ్వజం కలిగిన వాడున్నాడే సురనదీసూనుడు. సురనది అంటే గంగ, గంగానది కుమారుడు భీష్ముడు. అదిగో ఆయనే భీష్ముడు. భీష్ముడిని ఎలా గుర్తుపెడతాం? ఆయన జెండా మీద తాడి చెట్టు ఉంది గనక. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా చెప్పాడు. పరమనీచుడు గనక దుర్యోధనుడికి తాచుపావులు అంటాడు కదా, నల్ల తాచుపావుని జెండా మీద పెట్టుకుంటాటండో. జెండా అసలు వాడికి నల్ల డ్రెస్ అంటే ఇష్టం. అంటే మాంత్రికులకి ఈ దుర్మార్గులకి అది లక్షణాలు ఎక్కువ. అందుకని వేసుకునేది యుద్ధానికి వెళ్ళాడంటే నల్లని బట్టలు వేసుకుంటాడు. జెండా కూడా నల్ల తాచు పావుతూ ఉంటుందన్నమాట. బుసలు కొడుకున్నటువంటి పావుని పెట్టుకున్నట్టు వాడు. ఏమిటో మరి తెలియదు పావు గుర్తు వాడికి. ఆ పావు కూడా విషపు సర్పం అన్నమాట. అది ఉగ్రంగా విషం కమ్ముతున్నట్టుగా కక్కుతున్నట్టుగా ఉండాలన్నమాట వాడు. ప్రపంచంలో ఇక దుర్యోధనుడంతటి స్వార్థపరుడు నీచుడు అనార్యుడు మరొకడు లేడు అని భారతంలో వ్యాసుడు చెప్పాడు. నేను చెప్పలేదు. కానీ ఏంటో తెలియదు కొంతమందికి పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చిని ఎవడో ముదిరిస్తాడు. అందుకని దుర్యోధనుడిని హీరోగా భీముణ్ణి విలన్గా చిత్రీకరిస్తారు. అలా ఎవరైనా దుర్యోధనుణ్ణి మహానుభావుడిగా కర్ణుణ్ణి మహానుభావుడిగా పాండవుల్ని సామాన్యుడిగా చిత్రిస్తే చివరి రోజుల్లో దిక్కులేని చదువు చచ్చిపోతాటండి. చెప్పారండి, నిజం చెప్పాడు వ్యాసుడు చెప్పాడు. మీరు చూడండి అలాంటి వాడు చాలామంది చూసాం మనం. దుర్యోధనుడిని నెత్తిమీద వేసుకుని పాండవుల్ని తక్కువగా చూసినటువంటి వాళ్ళు బతికిన రోజులు ఎంత బాగా బతికితేనే చివరి రోజుల్లో తిండి లేక ఇంకో రకంగా అవమానంతో చచ్చిపోతారట. అందుకని ఎప్పుడు అలాంటి పాపప్పలు చెప్పారు. చాలా గొప్పవాళ్ళే, కానీ ఏం లాభం? ఈ చిన్న బలహీనత వల్ల అలాంటి చావు వస్తుందట. అది ఒక ప్రాయశ్చిత్తం అన్నారు. అందుకని ఎప్పుడు కూడా దుర్యోధనుడు ఎంత నీచుడు, అనార్యుడు కార్యములందు, అంటే ఏ పని చేసినా అనార్యుట్టువాడు, నీచెప్పనులే చేస్తాడు. రహస్యంగా చంపడం, వెనక నుంచి కొట్టేయటం, ఎలా పడగొట్టాలి, ఈ కుళ్ళు కుతంత్రాలు కుట్రలో వాడిని మించిన వాళ్ళు లేరు అన్నమాట. అది బెడిసిగొట్టే కృష్ణుడి దగ్గర తప్ప వాడి లక్షణం వాడిది. ఏం చేస్తాం, కలిపురుషుడు కదటండి. దుర్యోధనుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. దుర్యోధనుడు ఈ ఘోషయాత్రలో చిత్తుగా ఓడిపోయాడు. ఆ విషయం మీకు తెలుసున్నదే, బహుశా మీరు చాలా వరకు నా భారతం వినే ఉంటారు కనుక తెలుస్తుంది. పాండవుల్ని ఏడిపించడానికి ద్వైతవనానికి వెళ్ళాడు. అక్కడ గంధర్వులు వచ్చి చిత్తక్కొట్టి బంధించారు. చివరికి మళ్ళీ ఏమైపోయింది, గంధర్వులు ఎత్తుకుపోయి ఇంద్రుడి దగ్గర పట్టుకుపోతుంటే చిత్రసేనుడనే గంధర్వుడు, పాపం భానుమతి మొదలైన ఆడవాళ్ళు అందరూ వచ్చి ధర్మరాజు కాళ్ళు పట్టుకుని ఏడ్చారు, ద్రౌపది కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. అప్పుడు ధర్మరాజు, నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి రక్షించండి అని మళ్ళీ భీముడిని అర్జునుడిని పంపాడు. అర్జునుడు పంపాడు చివరికి, సిగ్గు లేకుండా అర్జునుడి వల్ల రక్షింపబడ్డాడు. అర్జునుడు వచ్చి పారిపోయిన కర్ణుడిని వాళ్ళని చూసి నవ్వుకుని, చిత్రసేనుడిని ప్రపంచంలో ఎవరూ జయించలేరు ఒక్క అర్జునుడు తప్ప, అర్జునుడికి తప్ప చిత్రసేనుడి యొక్క అస్త్రాలకి ప్రతి అస్త్రం వేసే శక్తి ఇంకెవరికీ లేదు. అందుకే కర్ణుడు తుక్కు కింద ఓడిపోయి పారిపోయాడు. తాను నమ్ముకున్న కర్ణుడు రక్షించకపోతే అర్జునుడు వచ్చి రక్షించాడు, భీముడు రక్షించాడు, చివరికి దుర్యోధనుడు విడిపించారు. దుర్యోధనుడు గెతగెతలాడి ఏడుస్తూ బయలుదేరాడు. అప్పుడు వచ్చేట కర్ణుడు శకుని దుశ్శాసనుడు, నేను నిన్ను రక్షిద్దాం అనుకున్నాను, నన్ను గంధర్వులు చితకొడితే కంగారులో పారిపోయాను, కళ్ళు తిరిగి పారిపోయాట పైగా, నువ్వు బతికొచ్చావు, నీ ఎంత వీరుడివి, పాండవులు తప్ప చిత్రసేనుడిని ఎవరూ జయించలేరు, అటువంటిది చిత్రసేనుడిని ఒక్కడివి జయించి వచ్చావా అన్నట్టు పాపం కర్ణుడికి విషయం తెలియక, అప్పుడు సిగ్గుపడి తల ఉంచుకుని ఇతనికి నా గురించి ఏం తెలియదు అనుకుని, నేనేమి చిత్రసేనుడిని జయించి రాలేదు, వాడు నన్ను చితక్కొట్టి బంధించి పట్టుకుపోతూ ఉంటే పాండవులు వచ్చి రక్షించారు, అర్జునుడి చేతిలో నేను ఈ విధంగా విముక్తుడయ్యాను, బంధ విముక్తుడయ్యాను, అందుకే నా శరీరం మీద నాకు విరక్తిగా ఉంది, నేను చచ్చిపోతాను అని ఎవరు చెప్పినా వినిపించుకోకుండా దర్భలు వేసుకుని ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం అంటే తిండి తినకుండా చచ్చిపోవడం, చచ్చేదాకా తిండి మంచినీళ్ళు పుచ్చుకోకపోవడం. ఎంతకాలం ఉన్నా పర్వాలేదు, చచ్చేదాకా ఇక మంచినీళ్ళు ముట్టుకోడు, అన్నం తినడు, అలా దర్భల మీద పడి కృంగి కృషించి చావడం అన్నమాట. పాపం కర్ణుడు బతిమాలాడు, శకుని బతిమాలాడు. శకుని చాలా మంచి మాటలు చెప్పాడండి. కృతము తలంచి చిత్తమున కిల్బిషమంతయు ఉజ్జగించి సన్మతుల ప్రథాతనూజుల అమానుష తేజుల పిల్వపించి తత్పితృధనమైన రాజ్యమున అభీష్టముగా తగనిమ్ము నీకు ఈ క్షితివలయంబునం పరమ కీర్తియు పుణ్యము కల్గు భూవర. నువ్వు పాండవులు నీకు మేలు చేశారు గనక ఆ మేలుని మనస్సులో పెట్టుకో, వాళ్ళని గౌరవించి ఇక్కడికి పిలిపించు. తత్పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము, వాళ్ళ పితృదేవ ధనం ఇది, ఈ రాజ్యం ఎవరిది? నిజానికి పాండురాజుది. పాండురాజు గారు కష్టపడి సంపాదించాడు, శత్రువులు జయించి ఇంత సామ్రాజ్య స్థాపన చేశాడు, ఈ సామ్రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చేయి, అప్పుడు నీకు ఈ భూమండలంలో మంచి పేరు వస్తుంది, ఎంతో ఉత్తముడు అని అందరూ పొగుడుతారు. ఈ విధంగా పాపం అంతా తుడిచిపెట్టుకుపోతుందని శకుని సలహా ఇచ్చాడు. నేను చస్తాను తప్ప రాజ్యం వాళ్ళకి మాత్రమేను, ఈ దుశ్శాసనుడికి పట్టాభిషేకం చేశాను అన్నాడు. అప్పుడు కూడా వాడి బుద్ధి మారలేదు. సరే, చివరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ రాత్రి అర్ధరాత్రి వేళ వాడు నిద్రపోతూ ఉండగా దర్భల మీద ఒక రాక్షసుడు వచ్చి వాడిని రెండు చేతులతో పుచ్చుకుని దర్భలతో పాటు పాతాళానికి పట్టుకుపోయాడు. పాతాళ లోకంలో ఉన్న రాక్షసులంతా ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంలోంచి ఒక కృత్యని, అంటే చెప్పిన పని చేసి పెట్టి ఒక రాక్షసుడిని సృష్టించారు. ఆ రాక్షసుడు భూలోకానికి వచ్చి వీడిని ఎత్తుకుపోయి రాక్షసుల దగ్గర పెట్టగానే ఆ రాక్షసులంతా వాడిని కౌగిలించుకుని, దుర్యోధన మేమంతా ఒకప్పుడు శివుణ్ణి, మాకు ఒక నాయకుడిని ఇమ్మని అడిగాం. అప్పుడు శివుడు కలిపురుషుడు అంశతో పుట్టిన నిన్ను ఒకప్పుడు మాకు ఇచ్చాడు. నువ్వు ఇప్పుడుగా చాలా కాలం క్రితమే పుట్టావు. నువ్వు కలిపురుషుడు అంటే పరమ పాపాత్ముడు. సకల పాపాలతో, నీచత్వంతో, క్షుద్రత్వంతో ఉన్న నిన్ను మాకు సృష్టించాడు. ఆనాడు కృతయుగంలో నీ శరీరం ఎలా ఉండేదో తెలుసా? మామూలు శరీరం కాదు, నీదగు పూర్వదేహము వినిర్మల వజ్ర శిలాసమేత సంపాతము అస్త్రశస్త్ర పరిపాటన భేద్యము కాదు నిత్య నిఖేదము పుష్పకోమలము కేచర భూచర కామిని జనాహ్లాదము నిట్లుగా అభవుడు అర్ధిను నర్చను మాసమేతుడై. నీ పూర్వ శరీరాన్ని శివుడు పార్వతీ సమేతంగా మా కోసం తయారు చేసి ఇచ్చాడు. ఎందుకంటే మేము రాక్షసును ఆయన భక్తితో ప్రార్థించాం, మా మాట కాదనలేక కలిపురుషుడు అంశతో నిన్ను తయారు చేసి ఇచ్చాడు ఒకప్పుడు మాకు. ఆనాడు నీ శరీరం ఎలా ఉండేది? వజ్రంలా కఠినమైనది, వజ్ర శిలాసమేత సంపాదితం. వజ్రం ఎంత కఠినమో అంత కఠినం. అందుకే గదతో కొడితే నీ శరీరం పగలదు ఒక్క తొడలు తప్ప. అంత కఠినంగా నీ శరీరాన్ని తయారు చేశాడు. ఇక అక్కడతో అయిందా? పుష్పకోమలం అంత కఠినంగా ఉన్నా ఎవరైనా మిత్రుని కౌగిలించుకున్నప్పుడు శరీరం పువ్వులో కోమలంగా ఉంటుంది రెండు, ఇలాతే పెళ్ళం చచ్చిపోదు మరి. అందుకని పుష్పకోమలంగాను తయారు చేసేట. కేచర భూచర కామిని మనోహలాదం, ఆకాశంలోనూ భూమి మీద తిరిగేటటువంటి రాక్షస స్త్రీలకి, కిన్నర స్త్రీలకి ఆహ్లాదం కలిగించే అందం కూడా ఉంటుంది నీలో. అందము ఇచ్చాడు, క్రూరత్వం ఇచ్చాడు, కఠినత్వం ఇచ్చాడు, భయంకరమైన శరీరం నీది. ఈ విధంగా అభవుడు అర్ధినొనర్చే ఉమాసమేతుడై, పార్వతీ సమేతంగా శివుడు ఆనాడు నీ శరీరం ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఈ శరీరంతో విజృంభించి నరనారాయణుడితో యుద్ధం చేశావు. నరుడు ఆనాడు నిన్ను చంపేశాడు. చచ్చి మళ్ళీ భూలోకంలో ఇప్పుడు దుర్యోధనుడిగా మా కోసం గాంధారి గడుపున పుట్టావు. మేమంతా నీకోసం తపస్సు చేస్తున్నాం, నీకోసమే జపం చేస్తున్నాం. అందుకే నిన్ను రక్షించడానికి చచ్చిపోయిన నరకాసురుడి అంశని కర్ణుడిలో ప్రవేశపెట్టాం. కర్ణుడు అవడానికి సూర్యపుత్రుడైనా, నరకాసురుడు చావగానే కృష్ణుడి చేతిలో వాడి ఆత్మ కర్ణుడిని అవహించి విచ్చలవిడిగా క్రూరత్వంతో ప్రవర్తిస్తాడు. ఇంకా ఇది కాకుండా అలంబుసుడు, ఇలాంటి భయంకర క్రూర రాక్షసుల్ని భూమి మీద పుట్టించాం. మా రాక్షసుల్లో చాలామంది పూర్వకాలంలో విష్ణువు చేతిలో చచ్చిపోయిన వాళ్ళు, నరుడి చేతిలో చచ్చిపోయిన వాళ్ళు, శివుడి చేతిలో చచ్చిపోయిన వాళ్ళంతా నీ కోసం పుట్టారు. ఈ దుశ్శాసనుడు, దుష్ప్రదర్శనుడు మొదలైన వాళ్ళంతా వాళ్లే. ఇంకా ద్వాపర పురుషుడు ఈ శకుని రూపంలో పుట్టుకొచ్చాడు. ఇంతమంది నీకు సాయంగా ఉన్నారు, వీళ్ళందరి సాయంతో నువ్వు పాండవులను చంపుతావు, నువ్వు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే మా రాక్షసులం, మా పాపాత్ములం, మా పచ్చితురకాళ్ళం దిక్కు లేకుండా అయిపోతాం. మా ఓటి వాళ్ళ కోసం, నీచుల కోసం పార్టీ ఉండాలి. ది పార్టీ ఆఫ్ నీచా అనేది మేము పెట్టాం. ఆ నీచుల పార్టీకి నువ్వు అధ్యక్షుడివి. అందువల్ల నువ్వు చచ్చిపోతే ఎలాగా? దైవంతో పోరాడేందుకు పాపాత్ములు ఉండద్దా అనగానే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, అయితే మీరంతా నాకు సాయం వస్తారా అన్నాడు. వచ్చి తీరుతాం అన్నారు వాడు. భగదత్తుడు నరకాసురుడి కొడుకులో కొంతమంది అవహిస్తాం, అన్ని సైనికులు అందరినీ అవహిస్తాం, ఆఖరికి భీష్ముడు ద్రోణుడు దేవతలైనప్పటికీ మేము రాక్షసులను వాళ్ళని యుద్ధ సమయంలో పట్టుకుంటాం, అందుకే వాళ్ళు క్రూరులై అర్జునుడి కొడుకుని చంపేస్తారు. ఈ విధంగా అందరికీ మేము సాయం చేస్తాం, రాక్షసులదే పార్టీ ఉండాలి, మనమే జయం పొందాలి, విష్ణు ఓడిపోవాలి అని ఇంత బతిమాలి ఆ తర్వాత కౌగిలించుకుని బయటికి పంపారు, భూమి మీదకి పట్టుకొచ్చారు. వాడు అది కర్ణుడికి కూడా చెప్పలేదట. ఇంత కర్ణుడు అంటే ఇష్టమా? దొంగ, అవసరం అయితే ఎవరికి చెప్పడు వాడు. వాడికి ఎవరు ఇష్టం కాదు, స్వార్థం తప్ప మరేమీ లేదు. అటువంటి వాడు దుర్యోధనుడు. నేను చెప్పిన సంపూర్ణ భారతం వినండి రా, అప్పుడు మీకు దుర్యోధనుడు అంటే ఏమిటో తెలుస్తుంది. దిక్మాల సినిమాలు చూడకండి, దాన వేరా లేదు, సోరా లేదు, వాడి దగ్గర అంతా మోసమే. వాడి దగ్గర దానం లేదు, వేరత్వం లేదు, సోరత్వం లేదు కర్ణుడంటే. ఇలా చెప్పానని ఏమనుకోక, ఎందుకంటే మూల భారతాన్ని ఎలా ఉండాలో అలా చెప్పాలి. సినిమాలు చాలా మారుస్తారు, సినిమాలు ఎన్ని కబుర్లు చెబుతారు, సినిమా కోసం అదొక అందం. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కృష్ణుడు వచ్చి భీముడిని రక్షించాడు. అక్కడ అసలు కృష్ణుడు పాండవులు మొట్టమొదట ద్రౌపది స్వయంవరంలో కలుసుకున్నారు, అప్పటిదాకా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోలేదు. అందువల్ల మత్తు వదలరా పాట కృష్ణుడు పాడలేదు, ఘంటసాల వారు పాడారు మహానుభావులు. అదొక అందమైన పాట, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఏదేదో తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేను, తాళధ్వజ మహిమ గురించి చెబుతూ మధ్యలో ఇన్ని విషయాలు చెప్పాను. ఈ తాళధ్వజము అపార శక్తివంతమైనది, అందుకే అంతటి బలరాముడు అంతటి భీష్ముడు కూడా పెట్టుకున్నారు. ఈ జగన్నాథుడి రథానికేమో గరుడధ్వజం ఉంటే, బలభద్రుడి రథానికి తాళధ్వజం ఉంది. ఈ తాళధ్వజం ఆకుపచ్చ లేక నీలవర్ణంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ జెండా ఏ రంగులో ఉండాలి, ఆకుపచ్చ లేదా ఒక్కొక్కసారి నీలవర్ణం. బలరాముడికి నీలం అంటే ఇష్టం, నీలాంబరం ధరిస్తాడు ఆయన. ఈ రథం ఎంత ఉంటుందని చెప్పాం, 44 అడుగులు ఎత్తు, చక్రాలు మాత్రం 14. ఇక మూడవ రథం సుభద్రా రథం. దీనికి జెండా మీద తామర పువ్వు ఉంటుంది, అది పద్మధ్వజం. సుభద్ర లక్ష్మీదేవి వంశతో పుట్టింది. ఎక్కువ మంది శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళంతా ఆయన చెల్లెళ్ళు కానీ భార్యలు కానీ లేక వదినలు కానీ వాళ్ళంతా అమ్మవారు లక్ష్మీదేవి యొక్క వంశతో జన్మించారు. భగవంతుడే ఇన్ని రూపాల్లో వాళ్ళని సృష్టించాడు. అందుకని పద్మ అంటే లక్ష్మి. ఆవిడెప్పుడు పద్మంలో ఉంటుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతిలో పద్మం ఉంటుంది, ఆవిడ పేరు పద్మ. పద్మం అంటే ఇష్టం, పద్మం ధ్వజంగా కలిగి ఉంటుంది. పద్మ ఆలయ అంటే తామర పువ్వే ఆవిడికి మందిరం, ఆవిడికి నిలయం. ఆవిడెప్పుడు పద్మంలో నివసిస్తుంది కనుక పద్మాలయ. ఈ పేరు అంటే చాలా ఇష్టం నాకు, పద్మాలయ అంటే. అలా పద్మాలయ ఆవిడ, అందుకనే జెండా మీద కూడా పద్మధ్వజం ఉన్నది. దానికి దేవదళనం, ఆ జెండాకి ఏమని పేరు, దేవదళనం. మళ్ళీ మనం మర్చిపోకూడదు, ఏమని, స్వామివారి యొక్క జగన్నాథస్వామి వారి యొక్క ధ్వజమును నందిఘోషము అంటారు. అదే సుభద్రాదేవి దాన్ని ఏమంటారు, దేవదళనము అంటారు. మరి బలభద్రుడు దాన్ని ఏమంటారు అంటే కల్పధ్వజము అంటారు. తాడి చెట్టు జెండా మీద ఉంటుంది, అది కల్పధ్వజం, కల్పధ్వజం. సుభద్రారథం పూర్తిగా అపూర్వమైనటువంటి దారుతో తయారు చేస్తారు, దానికి పసుపు బాగా పూసేస్తారు. ఈ ధ్వజం మాత్రం నల్ల రంగులో ఉండాలండి. జెండా గుడ్డేమిటి, నలుపు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇవి గుర్తుపెట్టుకోవడం ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నానంటే, ఇది విన్నా గుర్తుపెట్టుకున్నా దుస్వప్నములు రావట. జగన్నాథస్వామి రథం మీద ఉండే జెండా పసుపు రంగులో ఉంటుంది, ఆ గుడ్డ రంగు పసుపు. దాని మీద ఏముంటుంది, గరుడధ్వజం, దానికి పేరు నందిఘోషం. అదే బలభద్రుడిది తాళధ్వజం, దాని పేరు కల్పధ్వజం అని కూడా పేరు. ఇక రంగేమో ఆకుపచ్చ లేక నీలపు రంగులో ఆ జెండా మీద ఉండే గుడ్డ ఉంటుంది. సుభద్రారథం దేవదళనం అని పిలువబడుతుంది, గుర్తు మాత్రం పద్మం ఉంటుంది. ఈ రంగు మాత్రం జెండా రంగు, నలుపు, నల్లని రంగు. కలియుగంలో మానవులు చేసిన పాపములన్నీ ఆ నల్లని జెండాను చూడగానే పటాపంచలు అయిపోతాయట. నలుపును చూడటంతో మనలో ఉన్న నల్లధనం విరిగిపోతుంది, పాపాలు తొలగిపోతాయి. ఇది మాత్రం 43 అడుగులు ఎత్తు, ఒక అడుగు చొప్పున తగ్గుతుంది. 1 45, 1 44, 1 43. దీనికి చక్రాలు 12 ఉంటాయి, ద్వాదశారములవి, ద్వాదశ చక్రములతో కూడినటువంటి రథం అది. ముందు బలభద్రుడి రథం బయలుదేరారట ఉత్సవాల్లో. బ్రహ్మగారు అలాగే చేశాడు బ్రహ్మోత్సవాల్లో, ఆషాఢమాసంలో జగన్నాథోత్సవాల్లో బ్రహ్మగారు ముందు బలభద్రస్వామిని ఊరేగించండి రథం కదలాలన్నాడు. అన్నగారు ముందు కదిలారు, ఆ తర్వాత చెల్లిగారు సుభద్ర గారు కదిలారు, లాస్ట్ని ఆఖరిని జగన్నాథుడు కదిలాడు. ఎప్పుడు జగన్నాథుడు ముందు వెళ్ళిపోకూడదు, ముందు సెక్యూరిటీస్ వెళ్ళాలి. జయ శ్రీరామని ముందు కొన్ని స్కూటర్లు పెడితే వెనకాతల గురువుగారు రావాలి, గురువుగారు ముందు వస్తే వెనకాతల వాళ్ళకి ఉపయోగం లేదు. అలాగే పక్కన ఎవడో వచ్చి ఆయన ఫోటో తీస్తుంటే కనపడకుండా ఆపకూడదు, అది పాపమే. మరి ఆయన కనపడతా కెమెరాలో, అందుకని ఏంటనమాట, జగన్నాథుడికి రథానికి ముందే లేక వెనకే ఉండాలి తప్ప అసలు విగ్రహాన్ని కప్పియకూడదు అనమాట. అందుకని అక్కడ చాలా జాగ్రత్త వహిస్తారు. ఈ రథాన్ని నడపడానికి ఆ పూట వచ్చారటండి, బలభద్రుణ్ణి సుభద్రుని నడపడానికి ఏమో దేవతలు వచ్చారు, మరి జగన్నాథుడి రథం స్వయంగా ముందు బ్రహ్మగారు నడిపాడు. అందుకే అది బ్రహ్మోత్సవం, అది అపూర్వమైన ఉత్సవం. బ్రహ్మ, సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, శివుడు వీళ్ళంతా ఊపుతూ ఉంటే బ్రహ్మగారి కంగారు వచ్చి, లక్ష్మీమాత నువ్వు కూడా రథం ఎక్కి తల్లి, ఆయన పక్కన నువ్వు కూర్చోకపోతే ఆయన మమ్మల్ని అనుగ్రహించడు, విష్ణువు పక్కన లక్ష్మీదేవి లేకపోతే ఆయన వరాలు ఇవ్వలేట. విష్ణువుని పురుషుడు అంటారు, లక్ష్మిని ఏమంటారు, పురుషకారము అంటారు. పురుషుడు ఒక పని చేసి ఫలితం పొందాలంటే భక్కర భార్య సాయం ఉండాలి. భార్య సక్రమంగా లేకపోతే పురుషుడు ఏం చేయగలుగుతాడు? భార్య నువ్వెక్కడ కదలదు, ఇంట్లో పడుండంటే వీడు ఉద్యోగానికి వెళ్ళలేడు. నేను అన్నం పెట్టనంటే వాడు ఉద్యోగం చేయలేడు. నీ మొహం తగలేని రోజు తిడితే వాడు ఏ పని చేయలేడు. చక్క భర్తగారు కువైట్ వెళ్ళాలంటే భార్యామణి టిక్కెట్ తీస్తానండి అంటే వీడు వెళ్ళగలుగుతాడు, లేదా కువైట్ లేదు ఉత్తి వైట్ మిగులుతుంది, ఏదైనా అంతే. అందుకని భార్యదే శక్తి ఎక్కువ. ఆవిడ పురుషకారం అంటే ఒక భర్త చేసే పని, పని ఆవిడది, పేరు ఈయనకు వస్తుంది. చాలాసార్లు చెప్పానుగా, చాలామంది మొగుళ్ళకి పేరు భార్యల వల్ల వస్తుంది, కానీ పాపం భార్య పేరు బయట పెట్టరన్నమాట. శివుడు ఉన్నాడు, ఆయనకి విశ్వేశ్వరుడు అనే పేరు కేవలం పార్వతి వల్ల వచ్చింది. శత్రువులు చంపగలుగుతున్నాడంటే శివుడి శక్తి అంతా పార్వతే. విష్ణుమూర్తి మనకు ఐశ్వర్యం ఇస్తున్నాడంటే ఆయనదే డబ్బు, లక్ష్మీదేవి. మనందరం విష్ణువుని పూజించగానే ఆయన అనుగ్రహంతో డబ్బు పొందుతున్నాం. శ్రీమన్నారాయణ మాకు డబ్బు ఇచ్చామంటున్నాం, కానీ డబ్బు లక్ష్మి కదా, కాబట్టి లక్ష్మీదేవిని పొగడాలి. అందుకే ఆయన లక్ష్మీనివాస శ్రీనివాస అని పెంచుకుంటాడు.